పరిశుద్ధాత్మ దేవా దిగిరంబు మాపై మాదేన దేహములను నింపు నీ దుశక్తితో ఈ లోకమునకు నీ శుభవార్త ప్రకటించుటకై ఈ లోకమందుని సాక్షులుగా జీవింపను అభిషేకమిమ్ము దేవా మా పరమ తండ్రియేసు కొలతలేని ఆత్మతో నింపు రాజాది రాజ క్రీస్తు పరిశుద్ధాత్మ దేవా ఎండిన ఎముకలము నింపు నీ జీవముతో ఎన్ని కాలేనివము నీ సైన్యముగా చేసి దుఃఖించురని రంగమున చిత్తకద్రొక్క సాతాను నెరవేరు నీ వాక్యం సమాధానకర్త ప్రభువా అభిషేకమిమ్ము దేవా ఆ పరమ తండ్రియేసు కొలతలేని ఆత్మతో నింపు రాజాది రాజ క్రీస్తు పరిశుద్ధాత్మ దేవా దిగిరంబు మాపై దీన దేహములను నింపు నీదు శక్తితో.
యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదరు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆయన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచను. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడని వాక్యములో వ్రాయబడింది. యేసే సత్యమై ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. కొన్ని సంగతులు మనకు లేఖనాల్లో కూలంకషంగా తెలియవు, అయితే పరిశుద్ధాత్ముడే లేఖనాలను మనకు విశదపరిచేవాడై ఉంటూ ఉన్నాడు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. ఆయన సత్యములోనికే మనల్ని నడిపిస్తాడు, కానీ దయ్యముల బోధలోనికి అసత్యముల్లోనికి మనలను అడుగుపెట్టనీయుడు. భ్రమపరుచు ఆత్మ మనల్ని భ్రమ పెట్టకుండా దేవుని యొక్క ఆత్మ దృఢమైనటువంటి సత్యాన్ని మన అంతరంగములో వినిపిస్తూ ఉంటాడు. దత్తపుత్రాత్మను మనం పొందాం, దేవుని స్తోత్రం. నా యొక్క భార్య ఒకప్పుడు గర్భం ధరించినప్పుడు ప్రభు నాకు ముందే ఒక కుమారుని ఇస్తున్నట్లుగా బయలుపరిచాడు. ఆ కుమారుని దేవుని సేవకు అంకితం చేయమని కూడా ఉద్బోధించాడు. ఆ కుమారునికి ఏ పేరు పెట్టాలో కూడా బయలుపరిచాడు. జాన్ అని నామకరణం చేయమన్నాడు. ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక అర్ధరాత్రి వేళ అడ్డం తిరిగిపోయి పిండం నా భార్య ఎంతో వేదనతో నొప్పితో కేకలు వేయడం ప్రారంభించింది. గర్భములో ఉండేటటువంటి ఆ పిండం అడ్డంగా తిరిగిపోవడం నేను గమనించాను. వెంటనే నా భార్య కొరకు ప్రార్థించాను. నా భార్యను ముట్టమని, స్వస్థపరచమని, ఆ నొప్పిని వేదనను తొలగించమని ప్రభువును వేడుకున్నాను. లాభం లేకపోయింది. వెంటనే నూనె వ్రాసి ప్రార్థన చేశాను. ఫలితం లేకపోయింది. నా భార్య కేకలేస్తోంది. నాకు ఊపిరి అందడం లేదు. నన్ను చనిపోతున్నానని చెబుతూ ఉంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా పరిచర్యలో వేలాది మంది స్వస్థపడ్డారు కదా. ఇప్పుడు నా భార్య నేను ఎంత ప్రార్థించినా, స్తుతి ప్రార్థన చేసినా, నూనె వ్రాసి ప్రార్థన చేసినా స్వస్థత పొందకుండా ఉందే. మరి మరణిస్తుందా? దేవుడు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తానని చెప్పాడు కదా. ఆ కుమారునికి జాన్ అని నామకరణం చేయమన్నాడు కదా. ఆ కుమారుని సేవకు సమర్పించమన్నాడు కదా అని నేను ఆశ్చర్యపోతూ ఉండగా పరిశుద్ధాత్ముడు నా అంతరంగంలో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు ప్రార్థిస్తున్నావు? గర్భములో ఉండే ఆ శిశువుతో మాట్లాడమని సెలవిచ్చాడు. నేను అప్రతిభున్నైపోయాను, ఆశ్చర్యచకితున్నైపోయాను. గర్భములో ఉండే పిండం, గర్భములో ఉండే శిశువు నా స్వరం వినగలడా? వెంటనే పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలోని ఒక సంఘటనను నా స్మరణకు తెచ్చాడు. మరియా వందన వచనము వినగానే ఎలిజబెతు గర్భములోని శిశువు గంతులు వేసిందనేటటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు నా స్మరణకు తెచ్చి వెంటనే గర్భములో ఉండే శిశువుతో మాట్లాడమని సెలవేయగా నేను నా భార్య గర్భం మీద చేయవంచి, హే జానీ, ఎందుకు మీ తల్లిగారికి బాధ కల చేస్తున్నావు? నీ స్వస్థానానికి తిరుగు అని ఆజ్ఞాపించగని గర్భములో ఉండేటటువంటి ఆ పిండం, గర్భములోని శిశువు నా యొక్క ఆదేశానికి లోబడి వెంటనే గడియారు ముళ్ళు తిరిగిపోయిన రీతిగా స్వస్థానానికి తిరగడం చూసి, నా భార్య బాధ విముక్తురాలు కావడం చూసి మేమెంతగానో దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి శ్రోత, పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో ఉండేటటువంటి సత్యాలే నీకు విడమర్చి చెప్పి అటువంటి అనుభవములోనికి, సర్వసత్యములోనికి నిన్ను నడిపించగలడు. అది ఆయన చిత్తం. పరిశుద్ధాత్ముడే ఈ యొక్క బైబిల్ గ్రంథకర్త. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క లేఖనాల్లోని లోతును, మర్మాలను నీకు బయలుపరిచినట్లయితే బైబిల్ కేవలం ఒక మృత గ్రంథంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే చీకటింట్లో సరుకులు వెతకని రీతిగా ఉంటుందని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పరిశుద్ధాత్మను గురించి ఒక చక్కని గీతాన్ని రాసిన కీర్తనకారుడు వివరించాడు. అది ఎంతైనా సత్యమే. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి, యేసును గురించినటువంటి సమస్త సంగతులలోనికి నడిపించి అటువంటి అనుభవాలను కూడా దయచేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. చివరిగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మునికి ఆదరణకర్త అనే ఒక నామం ఇవ్వబడింది. ఆదరణకర్త క్రీస్తు రాకడ పర్యంతం మనలో ఉంటూ సదా మనలో నడిపించడానికి మనకు అనుగ్రహించబడినటువంటి త్రిత్వములోని ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. దేవాదిదేవుడు, మహాదేవుడు, బలవంతుడైన దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకములో నరవతారిగా జన్మించి సెలవులో మన నిమిత్తం బలి అయిపోయి సమాధి గెలిచి సజీవునిగా లేచి మహిమ శరీరం ధరించుకొని తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై సదా మన కొరకు ప్రస్తుతం విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలో ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించేటటువంటి ఆదరణకర్త అయి ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ క్రింద పడి మోకాలికి దెబ్బ తగిలి కేకలు వేస్తూ ఏడ్చే సమయంలో తల్లి ఆ బిడ్డను తన ఒడిలోనికి తీసుకొని లాలించి దుఃఖాన్ని మాన్పే రీతిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి ఒకని ఆదరించే రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేకమైన శ్రమలతో కూడుకున్నది. మీరు నన్ను అంగీకరించినట్లయితే మీ జీవితంలో ఏ శ్రమలు ఉండవని యేసు ప్రభు చెప్పలేదు. లోకములో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి. అయితే ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించానని ప్రభు సెలవిచ్చాడు. 1980వ సంవత్సరంలో 7 ఏండ్ల నా జ్యేష్ఠ కుమార్తె హన్నా ప్రశాంతి జబ్బు పడింది. ఆ బిడ్డ మరి హాస్పిటల్లో పడక మీద ఉన్నప్పుడు నేను మోకరించి ఆ బిడ్డ పక్కన ప్రార్థిస్తూ ఉండగా ఒక సువార్థికుడు గదిలోనికి ప్రవేశించాడు. ఆ బిడ్డ ఆ సువార్థికునితో మాట్లాడుతూ, నేను చనిపోతున్నాను, నన్ను పాతిపెట్టమని చెప్పినప్పుడు నేను దిగ్భ్రమ చెందాను. అవును డాడీ, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పింది ఆ బిడ్డ. నేను ప్రార్థించాను. లేదమ్మా, నువ్వు బాగవుతావని ఆమెను సముదాయించడానికి ప్రయత్నించాను. మమ్మీని చూడాలని ఉందని ఆ బిడ్డ కోరికను వ్యక్తపరిచినప్పుడు, ఆ సమయంలో నా భార్య కూడా ఇంట్లో మరి జబ్బుతో పడక మీద ఉన్న స్థితిలో ఎలాగైనా సరే రావాలని మా ప్రక్కింట్లో ఉన్నటువంటి పోస్టాఫీస్కి నేను కబురు పంపించాను. ఆ బిడ్డ నన్ను కూడా తన కొరకు ప్రార్థించేయమని కోరింది. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆమె ఒక కోరిక కోరింది, డాడీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదండి, నా ప్రక్కనే కూర్చోమని. ఆ బిడ్డ హాస్పిటల్లోని ఆ మంచం మీదే నన్ను కూర్చోబెట్టుకుని నా చేయి గట్టిగా పట్టుకుంది. కానీ అంతలోనే వైద్యులు వచ్చి ఆ బిడ్డకి ఓ పరీక్షలు చేయాలి, నన్ను బయటికి వెళ్ళమన్నప్పుడు ఆ బిడ్డ డాడీ వెళ్ళొద్దు వెళ్ళొద్దని కేకలు వేయడం ప్రారంభించింది. అయినా డాక్టర్ల ఆదేశం మేరకు నేను బయటకు వెళ్ళి సూపరింటెండెంట్ గారి గదిలో కూర్చున్న 3 నిమిషాలకే, బహుశా 2 నిమిషాలకే సూపరింటెండెంట్ గారు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా మీ బిడ్డ చనిపోయిందని ప్రకటించింది. నా గుండె బ్రద్దలైంది. నా హృదయంలో ఎంతో గొప్ప శోక జ్వాలలు చెలరేగాయి. సాతాను నా ప్రక్కనే నిల్చుకుని అపహసిస్తున్నట్లు అనిపించింది. మరి నీ భక్తి నీ బిడ్డను, నీ బిడ్డ ప్రాణాలను కాపాడగలిగిందా? దేవుని దూషించమని సాతాను నన్ను ప్రేరేపిస్తున్నట్లు నేను గ్రహించాను. ఎదురుగా ఉన్న బల్ల మీద పడి మరి గుండెలు బాదుకొని రోదించే సమయంలో అకస్మాత్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించాడు, నన్ను లేవనెత్తాడు, నన్ను ఊరడించాడు, నన్ను ఓదార్చాడు, నన్ను ఆదరించాడు, నాకు ధైర్యం చెప్పాడు. నీ బిడ్డ నా హస్తాల్లో ఉంది, నీ బిడ్డ నా కవ్విల్లో ఉంది, స్తుతించు అని చెప్పినప్పుడు నేను లేచి కన్నీరు తుడుచుకొని వెళ్ళి నా బిడ్డ ప్రక్కన శవం ప్రక్కన నించుని దేవుని స్తుతించడం ప్రారంభించాను. ఆశ్చర్యకరమైనటువంటి ప్రశాంతి, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సమాధానం, పరిశుద్ధాత్మని ఆదరణ నా హృదయాన్ని నింపివేశాయి. ఆ బిడ్డను పాతి పెట్టడానికి వచ్చినటువంటి పాస్టర్ గారు ఒక మాట అన్నారు. అందరూ రోధిస్తూ విలపిస్తున్నారు శాంతవర్ధన్ గారు తప్ప. ఆయన కూడా కన్నీళ్లు విడిచి హృదయంలో ఉండేటటువంటి భారాన్ని బాపుకుంటే మంచిదని సూచించాడు. అయితే పరిశుద్ధాత్ముడు తన ఆదరణతో నా హృదయాన్ని నింపివేసిన సంగతి ఆయన ఎరుగడు. అది అద్భుతమైన అనుభవం. ప్రియమైనటువంటి శ్రోత, అనేకసార్లు నేను ఆలోచించాను, ఎందుకు ఆ రీతిగా జరిగింది? ఒకవేళ నాలో ఏదైనా లోపాన్ని బట్టా, నా జీవితంలో ఏదైనా పొరపాటును బట్టా? నిజమే, అటువంటి ఆలోచనలు మన హృదయాన్ని ముప్పిరుగొనడం సహజం. చాలా కాలమైన తర్వాత ఒక సహోదరి నాకు ఉత్తరం రాసింది, దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వాడు బహు దుర్మార్గుడని. నేను నా భార్య బిడ్డను దర్శించాం ఆ ఊరికి వెళ్ళి. ఆమె చెప్పిందయ్యా, నా 8 సంవత్సరాల కుమారుడు, అమ్మ నేను ఇప్పుడే వస్తానని ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. వెంటనే అమ్మ అని గావుకేక వేశాడు. ఏం జరిగిందా అని బయటికి వెళ్ళి చూసేసరికి మా ఇంటి ముందు ఒక మాయదారి లారీ ఎక్కడి నుండి వచ్చిందో, ఆ లారీ రావడం అకస్మాత్తుగా నా కుమారుని గుద్దివేయగా అతడు కింద పడిపోవడం, నా కళ్ళం ముందే నా బిడ్డ తల ఆ లారీ టైర్ కింద పడి చితికిపోవడం చూశాను. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడు ఉన్నాడా నిజానికి? ఒకవేళ ఉన్నట్లయితే ఆయన బహు క్రూరుడని ఆ బిడ్డ ఎంతో విలపిస్తూ చెప్పింది. నేను నా సతీమణి, మా బిడ్డ మరణ సందర్భంగా సాతాను మమ్మల్ని ఏ రీతిగా శోధించింది, మా అనుభవాలన్నీ ఆమెతో పంచుకున్నాం. ఈ సందర్భంగా మేము స్మృతులు అనే ఒక ప్రత్యేకమైన కేసెట్ను కూడా వెలువరించాం. ఆ మాటలు విని ఆమె ఆదరించబడింది. నేడు ఆమె గొప్ప విశ్వాసిగా రూపొందింది. ప్రియమైన శ్రోత, అప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు. ఇటువంటి అనుభవంలో ఉండే వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి నేను కూడా ఇటువంటి అనుభవం, అనగా మా కుమార్తెను తన సన్నిధిలోని పిలుచుకునేటటువంటి అనుభవాన్ని మా జీవితంలో అనుమతించానని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఏదో ఒకరోజు మనందరం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఒకరు ముందుగా వెళ్తారు, ఒకరు వెనుకగా వెళ్తారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన శోధన గడియల్లో, మన శ్రమానుభవాల్లో మనల్ని ఆదరించినట్లయితే, మనల్ని ఓదార్చినట్లయితే మనం ఎప్పుడూ నశించిపోయే వారం, ఎప్పుడూ దేవుని విరోధులుగా మారిపోయేటటువంటి వారం. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. తర్వాత నేను ఈ యొక్క సంఘటనను స్మరించుకుంటూ ఒక పాట వ్రాశాను. ఆ పాట వేలాది మంది దుఃఖితులను ఆదరించింది, ఓదార్చింది. ఆ పాటలో ఒక చరణాన్ని లేక రెండు చరణాలు పాడి మీకు వినిపించాలని కోరుతున్నాను. ఈ పాట మిమ్మను ఆదరించగలదు.
నా ప్రాణమా నాలో నీవు, ఎందుకు కృంగియున్నావు? నా ప్రాణమా నాలో నీవు, ఎందుకు కృంగియున్నావు? యహోవయంది ఇంకను నిరీక్షణా ఉంచుము నీవు. నా ప్రాణమా నాలు నీవు, ఎందుకు కృంగియున్నావు? ఆత్తులంతా నిన్ను వీడినను, శత్రువులే నీపై లేచినను. తల్లి అయినా మరచిన మరచు, నేను నిన్ను మరువనైనా. యేసుని ప్రేమన్ కలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా. నా ప్రాణమా నాలు నీవు, ఎందుకు కృంగియున్నావు? ఐశ్వర్యమే లేకున్నాను, సౌఖ్య జీవితమే కరువైనను. ప్రభు సేవలో ప్రాణములని అర్పింపవలసి వచ్చినను. యేసునికి అంకితమై ఆనందించు, ప్రభు రాకక కనిపెట్టు మన ప్రాణమా. యేసునికై అంకితమై ఆనందించు, ప్రభు రాకక కనిపెట్టు మన ప్రాణమా. నా ప్రాణమా నాలు నీవు, ఎందుకు కృంగియున్నావు? యహోవయంది ఇంకను నిరీక్షణా ఉంచుము నీవు.
మేము మొట్టమొదట విడుదల చేసిన ఆదరణ అనే క్యాసెట్లోని ఈ మొదటి పాటను నేను స్టూడియోలో రికార్డ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చి వింటూ ఉండగా ఒక కుటుంబం అకస్మాత్తుగా నేనున్న గదిలోనికి ప్రవేశించారు. ఆ పాట వినడంలో లీనమై ఉన్న నేను వారిని కూర్చోమని సైగ చేసి ఆ పాటంతా విన్న తర్వాత వారితో మాట్లాడడానికి ఉద్యుక్తున్నయ్యాను. కానీ వారు వెళ్ళిపోవడానికి లేచి నిలబడ్డారు. మీరు వచ్చిన వెంటనే నేను టేప్ రికార్డర్ ఆఫ్ చేసి మీతో మాట్లాడలేదని మీరు నాపై బాధగా ఉన్నారని అడిగితే, కాదయ్యా, మా ఏకైక కుమార్తె మరణించింది. మేమును మా గ్రామంలో ఆమెను తీసుకుని వెళ్ళి పాతిపెట్టి మేమున్న ఇంటికి వచ్చాం. కానీ ఆ ఇంట్లో అడుగేయలేకపోతూ ఉన్నాం. మా కళ్ళ ముందు ఆ బిడ్డ ఆ గృహంలోనే అల్లారుముద్దుగా మరి ఎంతో మాచి ప్రేమించబడి తిరిగింది. ఆ గృహంలో అడుగు పెట్టడానికి మా మనసు ఒప్పుకోకపోయినందున బట్టి ఆదరణ కొరకే మీ దగ్గరకు వచ్చాం. ప్రార్థన చేయించుకోవాలని మీ దగ్గరకు వచ్చాం. మేము వచ్చిన సమయంలో మీరు ఆ పాట వింటున్నారు. మీతో కలిసి మేము ఆ పాట విన్నాం. మేము ఆదరించబడ్డాం కనుక వెళ్తున్నామని చెప్పారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడలారా, ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు వారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు నాకు బయలుపరిచాడు. ఆ సంగతి నేను చెప్పినప్పుడు వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆదరణకర్త నిన్ను ఆదరిస్తాడు ప్రియ శ్రోత. అనేక విధాలైన దుఃఖానుభవాల గుండా ప్రస్తుతం నువ్వు వెళ్తున్నావా? నన్ను ఆదరించేవారు లేరు, అనాథగా ఉన్నాను, ఓదార్చేవారు లేరు, సహాయపడేవారు లేరు, నిస్సహాయకునిగా నిస్సహాయురాలిగా ఉన్నాను అని వాపోతున్నావా? దేవుని పరిశుద్ధాత్మచేత నువ్వు అభిషేకించబడినప్పుడు తెలియని ఆదరణ, గొప్ప సమాధానం, వర్ణించలేనటువంటి సంతోషంతో పరలోక ఆనందంతో నీ హృదయం నింపివేయబడుతుంది. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 3:5 దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకు ఆత్మను అనుగ్రహించి అనేక అద్భుతాలను మనలో మన ద్వారా జరిగిస్తాడని సత్యాన్ని అక్కడ వ్రాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యం ద్వారా ఆ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీ ద్వారా అనేక అద్భుతాలను చేస్తాడు. నా పరిచర్యలో మరి స్వస్థత అద్భుతాలను, అనేక రకాలైన అద్భుతాలను నేను చూడగలిగాను. సభలో వర్షం కుమరించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆదేశంతో నేను వర్షాన్ని బంధించినప్పుడు ఎవరో మరి చెబుతుండగా చెవులున్న వ్యక్తి విన్న రీతిగా ఆ వర్షం టక్కున ఆగిపోయేది. అయోగ్యునైన నాలో నా ద్వారా అనేక అద్భుతాలు జరిగించిన పరిశుద్ధాత్మని కృపను నేను తలపోసినప్పుడు ఎంతో ఆశ్చర్యచకితునవుతూ ఉంటాను. వ్యక్తిగతంగా ఏమాత్రము యోగ్యత లేని నన్ను పరిశుద్ధాత్ముడు వాడుకోగలిగాడంటే నిన్ను కూడా పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా వాడుకోగలడు. ప్రేమైనటువంటి శ్రోత, స్టెఫను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత ప్రాణాన్ని ప్రభు కొరకు బలిగా ఇవ్వగలిగాడు, శత్రువులను క్షమించగలిగాడు. పరిశుద్ధాత్మ ఫలాన్ని మనం అతనిలో చూడగలం. పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయనే ఒక అద్భుతంగా మారిపోయాడు. పేతురు వెళ్తూ ఉండగా ఆయన నీడలోనికి రోగులను తీసుకుని వచ్చి పెట్టినప్పుడు అతని నీడ పడిన రోగులందరూ స్వస్థపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యమిస్తోంది. ఇటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నీవు కోరుతూ ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ చేత నీవు ఏ రీతిగా నింపబడగలవు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ వ్రాయబడింది. అపోస్తల కార్యములు 5:32 దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అని వ్రాయబడింది. నీవు దేవునికి, దేవుని యొక్క వాక్యానికి విధేయుని అయినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడతాడు. పెంతెకొస్త దినాన పేతురు బోధ విని హృదయంలో పశ్చాత్తాపం పొంది హృదయంలో నొచ్చుకొని మేమేం చేయాలని పేతురును కడమాపోస్తులను వేలాది మంది ప్రజలు అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామన బాప్తిస్వం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ మాటలు అపొస్తల కార్యముల 2:37-39 వరకు వ్రాయబడిన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగాను దేవునికి లోబడాలి. అంత మాత్రమే కాదు గాని లూకాస్వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానము ద్వారా పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఏ రీతిగా తప్పించిపోతూ అడగాలో అక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నేను ఆ వాక్య భాగమంతా చదివి వినిపించాలని కోరుతున్నాను. లూకాస్వార్త 11:5-13 వరకు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులేమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినేడలా, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికే అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి. అటువలే అంటే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా అని అక్కడ వ్రాయబడింది. 9వ వచనం నుండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వులని అని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. హల్లెలూయా. ఇది యేసు ప్రభు యొక్క వాగ్దానం. మనం ప్రభువును అడగాలి. పరిశుద్ధాత్మ పూర్ణులైన భక్తులు కూడా మన నిమిత్తం, మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నిమిత్తం మన తలడ మీద చేతులుంచి ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధాత్మను నమ్మేటటువంటి సమాజముతో, ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉండేటటువంటి సమూహముతో మనం కలుసుకొని వారితో కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు సైతం మనం పరిశుద్ధాత్మను పొందగలం. ప్రియ శ్రోత, ఏలియా భక్తుడు పరలోకానికి ఎత్తబడుతూ తన శిష్యుడైన ఎలీషాను ఒక ప్రశ్న అడిగాడు. నేను నా పరలోక గృహానికి వెళ్ళిపోతున్నాను, నీకేమైనా కావాలా, ఏం కోరుకుంటున్నావు అన్నప్పుడు, నాయనా నీ మీద ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు, డబుల్ పోర్షన్ ఆఫ్ ది అనాయింట్మెంట్, రెట్టింపు ఆత్మాభిషేకం నేను కోరుకుంటున్నానని అన్నప్పుడు, నీవు అడిగినది బహు కష్టతరంగా ఉంది, అది ప్రవ్వే దయచేయాలని ఏలియా సెలవిచ్చాడు. అయితే ఎలీషా యొక్క హృదయ తృష్ణను చూసి దేవుడు అతన్ని ఆ రీతిగా రెట్టింపు ఆత్మాభిషేకంతో నింపినట్లు మనం చూస్తున్నాం. ఏలియా చేసిన 8 అద్భుతాలు బైబిల్లో పేర్కొనబడగా ఎలీషా చేసిన అద్భుతాల సంఖ్య 16 పేర్కొనబడ్డాయి. ఎలీషా మరణించిన తర్వాత కూడా ఆయన దేహం ఇంకొక మృతుని దేహానికి తగిలి ఆ మృతుడు సజీవుడై కూర్చున్నాడు. ఇటువంటి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కోరుకుంటున్నావా? నేడే విశ్వాసంతో ఈ సందేశాన్ని విశ్వసించి ప్రార్థించు. ప్రభు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశం అయినటువంటి శ్రోతలను మీరు దీవించి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ బలమైన పరిశుద్ధాత్మతో అభిషేకించి సజీవ సాక్షులుగా అంతం వరకు వాడుకొని మహింపొందమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పరలోక పెండ్లి కుమారునిగా అతి త్వరలోనే మా కొరకు తిరిగి రానైన మా ప్రాణప్రియుడు ఆయనే నీ ప్రియకుమారుడు నరైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.